అనుభవాలు జ్ఞాపకాలు శ్రవణ పుస్తకం మొదటి సంపుటం ఉపక్రమణిక మిత్రులు, శ్రీ నీలంరాజు వెంకట శేషయ్య గారు తమ నవోదయ కోసం నా అనుభవాలు జ్ఞాపకాలు రాసి పంపమని అడిగారు. ఒక మాట కనపడినప్పుడు అడిగారు, మరో మాట కార్డు రాశారు, చివరికి ఇంకో మాట కలుసుకున్నప్పుడు తప్పదంటూ తొందర కూడా చేశారు. దీనికి సాయం అంత క్రితం ఆనందవాణి పత్రికలో చిన్ననాటి నా దీపావళి ముచ్చట్లు చదివి ఉండిన మిత్రులు అటు వెంకటశేషయ్య గారి సంకల్పం మిక్కిలి ప్రశంసించి ఇటు రచన సాగించమని ప్రోత్సాహపరిచారు నన్నెంతో. కాదు అనలేకపోయాను నేను. నేనెప్పుడూ అనుకోని విషయం ఇది. నిజంగా నాకు ఇది మిక్కిలి కొత్త ప్రేరణ. అయినా వారం దినాలు గడిచేటప్పటికే స్థాయీభావం ఏర్పడిపోయింది నాకు ఈ విషయమై. ఇలాంటి రచనల విలువ గుర్తించిన తెలుగు పత్రికల్లో నాకు తెలిసినంత వరకు నవోదయ రెండోది. అంతకుముందు కీర్తిశేషులు శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారి ప్రజామిత్ర పత్రిక, బ్రహ్మశ్రీ బేలూరు శివరామశాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాలు కొన్ని ప్రకటించి ఉంది. అయితే తెలుగు పత్రికల్లో మరి దేనికిన్ని ఈ విషయం ఆకర్షకం కాలేకపోయింది. నాటికి నేడు నవోదయ మాత్రమే పూనుకుంది ఎందుకు దృఢంగా. ఇంగ్లీష్లో ఈ రకం రచనలు చాలా ఉన్నాయట, తెలుగులో మాత్రం అదే మొదటిది నేను చూసినంతవరకు. అమృతం కంటేనూ మిక్కిలి మధురమైన శివరామశాస్త్రి గారి వచన రచన కావటం వల్ల నన్నెంతో ఆకర్షించింది అది. దీంతో కొన్నాళ్ళు నేను మిక్కిలి బాధపడ్డాను హఠాత్తుగా ఆ రచన ఆగిపోయినందుకు. అప్పటి మాట ఏమైనా, సాహిత్య తపస్సిద్ధులు శివరామశాస్త్రి గారి ఆ రచన మన తెలుగు జాతికి ఇప్పుడు ఎప్పుడూ అగత్యమైనదే. నిజానికి మనవారికి నా అన్న అభిమానమే ఉంటే ఒక్క శివరామశాస్త్రి గారు కాదు, క్లిష్ట సమస్యలు సాధించిన అనుభవాలతోనూ, అస్థిగత అయిపోయిన నాటి జ్ఞాపకాలతోనూ పండలారిన దీర్ఘ జీవితాలలో మహర్షులైన వారు ఇంకా ఎందరో ఉన్నారు మన తెలుగువారిలో. అన్ని విద్యల్లోనూ ఉన్నారు, రచనల్లో ఆరితేరిన వారు ఉన్నారు ఎందరో. తక్కిన మన పత్రికల సంపాదకులు మాత్రం వారితో ఒక్కరిని కూడా కదిపిన పాపాన పోలేదు ఇప్పటికీ. కారణం లేసేమో గుర్తించలేకుండా ఉన్నాను నేను. కానీ ఉత్సాహము, సాహసము, స్తోమతు మాత్రమే ఉండటం కాదు, పత్రికలు నడపడానికి కావాల్సిన యోగ్యత. తెలుసుకోగలిగితే వేత్తలే రచించిన స్వీయ జీవిత రహస్యాలు ఎంతెంత లేసి పత్రికలకున్ను అంతస్తుకు అంతస్తు పెంచుతాయి, విలువకు విలువ కలిగిస్తాయి. కాక దీక్షా కంకణధారులైన కళాతపస్సుల సాధకావస్థలు, ఉత్తీర్ణులైన కళావేత్తల ప్రతిభా ప్రాగల్భ్యాలు, వర్ధమాన చంద్రులైన తమ జాతి యువకులకు పరిచయం చేయవలసిన బాధ్యత తప్పించుకోవడం పత్రికల సంపాదకులకు శిక్షార్హమైన నేరం. కించ తెలుగు జాతి కొత్త కొత్త వీధుల్లో ముందంజ వేయవలసిన యుగసంధి ఇది. పత్రికా సంపాదకులు మాత్రమే ఇందుకు సరియైన మార్గం నిర్దేశించగలరు. ఈ విశేషం గుర్తించలేని వారు సాహసించి ఈ పదవికి ఎగబాగటం జాతికి శ్రేయస్కరం కాదు. యాతావాత నా జీవిత రహస్యాలు కొన్ని ప్రకటించటం వల్ల తమ నవోదయ అంతస్తు ఏమాత్రం పెరుగుతుందో, తమ పూనిక్ కూడా ఏమాత్రం సఫలం అవుతుందో అది మిత్రులు వెంకటశేషయ్య గారే చూసుకుంటారు. ఇక ఉన్నదల్లా ఏమిటంటే, ఈ సంకల్పము, ఈ పూనిక జర్నలిజంలో వారికి ఉండినంత పరిజ్ఞానానికి పతాకలు, జాతి అభ్యున్నతి విషయమై వారికి గల ఆవేదనకు సాక్షిభూతాలున్ను. ఏమంటే, గతం పరిశోధించుకుని వర్తమానం సమన్వయించుకుని భవిష్యత్తు నిర్ధారణగా రూపించుకోవడము, ఇందుకు తగ్గ ఒక ప్రణాళిక వేసుకుని జాతిని ఆ మార్గాన నడిపించటము, ఇది సంపాదకుని ముఖ్య విధులు. రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు, ఈర్ష్యాసూయలు, స్వపర భేదభావాలు ఇవి సంపాదకులకు పతనహేతువులున్ను. పైపెచ్చు తమ ధర్మం నిర్వర్తించుకోవాలనుకోగలిగిన సంపాదకులకు వేత్తలను అనువర్తించడమే రాజమార్గం. కానీ శుష్క పాక్షిక రాజకీయాల్లో దిగబడి ప్రజల క్షేమం అప్రధానం చేసుకున్న అపరిణిత బుద్ధుల కాళ్ళు పట్టుకుని ఈడిగలబడ్డం కాదు. ఎంచేతనంటే, రాజకీయాలకు సత్యం లేదు, ధర్మమూ లేదు, స్వార్థం తప్ప మరేమీ కూడా లేదు, అధికారమే వాటికి ప్రాప్యం. ఆ సుడిగుండంలో పడిపోయిన వారికి చెవులు వినలేవు, కళ్ళు చూడలేవు, వారి మనస్సుకి నిగ్రహ శక్తి ఉండదు, బుద్ధికి గ్రహణ పరాయణత ఉండదు, గుండెలుండనే ఉండవు వారికి. వారి అడుగులకు మడుగులుగ్గే వారి సంగతి ఇంకా చెప్పడానికి ఏముంది? తత్వం పరిశీలించుకోగలిగితే రాజకీయాలు కలిసి ఉన్న అథవా కలిసి ఉండదగిన వారిని విడదీస్తాయి. రాజకీయాల్లో దిగితే అతీతమైన వారు కానీ ఈ అపాయం నుంచి తప్పించుకోలేరు. ఏమైనా పత్రికా సంపాదకుల అంతస్తు రాజకీయాల్లో పనిచేసేవారి అంతస్తు ఎంతో పైది. ఈ రహస్యం తెలియని చోట పత్రికా సంపాదకత్వానికి లేశము అర్హత లేదు. ఈ అర్హత లేని చేతుల్లో పడ్డ పత్రికలు జాతీయతను రూపొందించలేవు. ఆహార నిద్ర భయాదులు మనిషి మాతృలకందరికీ సమానాలే, కానీ వారిలో కొందరికి మాత్రమే నిశిత దృక్కు విశిష్ట శక్తి ఉంటాయి నిగూఢంగా. ఆ వండిన వారిలోనైనా కొందరే ఆ సంగతి గుర్తించుకోగలుగుతారు. అలా గుర్తించుకోగలిగిన వారిలో నన్ను మళ్ళీ కొందరే వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో విజయం పొందేవారును కొందరే అయితే ఆ పూనిక ఉండడమును కొంత విశేషమే. ఏమంటే తామెత్తిన మనిషి జన్మ అంతర్యం అలా ప్రయత్నించే వారికే అవగాహన అవుతుంది. మరి అలాంటి వారే జీవిత పరమావిధిగా ఏదో ఒక విద్యకు లేదా ఒక కళకు పరిణితి కలిగించడానికి పూనుకుంటారు. అదొక తపస్సమాధి ఆ వ్యక్తికి, అది వేత్రతకు నికషమును. అయితే ఆ పూనికలో ఆ వ్యక్తి ప్రవృత్తి కొండలెక్కుతుంది, లోయల్లో పడుతుంది, వెనక్కి మళ్ళుతుంది, ముందుకు దుమ్ముకుతుంది, గిరగిరా తిరుగుతుంది, స్తంభించిపోతుంది. అయినా బంతి వంటిది కానీ మట్టి ముద్ద వంటిది కాదది. తన లక్ష్యం కోసం, తన ప్రాప్యం కోసం అది ప్రవర్తమానం అవుతూనే ఉంటుంది. స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ కూడా దానికి జాగ్రత్త పర్యాయాలే. అదొక యోగిక శక్తి. చిత్తవృత్తి నిరోధం ఆ వ్యక్తికి సాధనం కానీ సాధ్యం కాదు. ఆ ప్రయత్నం పూను పూను మిక్కిలి బలిసి చివరికి ఆ వ్యక్తికి జీవన్మరణ సమస్య అయి కూర్చుంటుంది. దాంతో అతని దృక్పథం, అభిరుచులు, జీవన సరణి విలక్షణంగా తయారవుతాయి. లోక సామాన్య ధర్మాలకు అతీతుడైపోతాడు అతను. గతానుగతికంగా సంసార సాగరంలో పడి తన్నుకునే వారికి ఆ వ్యక్తి అంతస్తు లేశము అర్థం కాదు. అందువల్ల అది స్వధర్మాతిక్రమణమని, మతి భ్రమ అని, ఆత్మహత్యా ప్రయత్నమని గుసగుసలు పోతారు దృఢంగా తీర్మానించుకుని. అతని మీద జాలిపడతారు. తామేమో మహాదయార్ద్ర హృదయులైనట్టు మెల్లిమెల్లిగా మందలిస్తారు. తమ ప్రాకృత దృష్టికి అందిన మంచి మార్గాన్ని మళ్లించడానికి పూనుకుంటారు, కూకలేస్తారు, కసురుకుంటారు, శాపాలు పెడతారు. తామేమో దేవతలైనట్టు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టును హేళన చేస్తారు, తాటాకులు గడతారు, దుష్ప్రచారం ప్రారంభిస్తారు, రాళ్ళు రువ్వుతారు, అడుగడుక్కి అడ్డు తగులుతారు, ఏమిటేమిటో చేస్తారు, ఏమైనా చేస్తారు. అయినా చెల్లించడు ఆ వ్యక్తి. తన ప్రాప్యం మర్చిపోడు, తమ లక్ష్యం మార్చుకోడు, తన దృక్పథం మళ్లించుకోడు, తన ప్రణాళిక చింపేసుకోడు, తన సాధన విరమించుకోడు, తన దీక్ష విడిచిపెట్టుకోడు, తన ఏకాగ్రత చెరుచుకోడు. స్థానభ్రంశం కలగని, నిద్రాహారాలు కరువైపోని, ప్రాణభయమే తటస్థించని అడుగు మాత్రం ముందుకే వేస్తాడు నిశ్చలంగా. చివరికి జయమా అపజయమా అంటే అది వేరే సంగతి. కానీ సంకల్పము, నిశ్చయము, ఆశ, ప్రతీక్ష, తపన, ప్రయత్నము, ధైర్యము, సావాసము, విశ్వాసము, సహనము, దీక్ష, ఏకాగ్రత, ఇవి అతని ప్రతి అడుగులోనూ, ప్రతి కదలికలోనూ అచ్చుగట్టి ఉంటాయి. ఊపి ఊపిని ఉరికిస్తాయి ముందుకి. అదిగో ఆ వికారాల విసురులే అనుభవాలు, ఆ అనుభవాల నీడలే జ్ఞాపకాలు. కర్మచక్షువులకు ఇవి బుల్బలాగ్గా కనపడతాయి, కానీ మిక్కిలి జటిల అయి ఉంటాయి. అవి ఏముంది వీటిలో అనిపిస్తాయి, కానీ తెరచిన కొద్దీ ప్రౌఢిమ వహిస్తాయి. అవి నిత్య సత్యాలు, కట్టుకథల్లా మాత్రం ఉంటాయి. అవి బాధా ప్లావితాలు, కానీ రసబంధురాలయి ఉంటాయి. కాగా అవి చదవటం ఒక పూర్వపుణ్యం, అవి తరచటం బ్రహ్మ విద్యోపాసన, అవి మననం చేయటం మంత్ర పునశ్చరణ. ఏమంచా, నలుగురిలోనూ తల తిప్పుకునే మనిషి కనపడితే ఈ మనిషి ఈ స్థితికి ఎలవచ్చాడు అన్న జిజ్ఞాస కలుగుతుంది కొందరికైనా అప్రయత్నంగా. వారి సంఖ్య తక్కువే కావచ్చు, కానీ చూపు మాత్రం బహు నిశితం అయి ఉంటుంది. ఆ జిజ్ఞాస, ఆ విశిష్టత ఏమిటో తెలుసుకోవాలన్న ఆవేదనకు బాహ్యరూపం. అయితే వారిలో చాలామందికి అది జిజ్ఞాసగా మాత్రమే ఉండిపోవచ్చు. కొంతమందికైనా తీరేదాకా అణగారిపోనేదిన్ని కావచ్చు. ఏమైనా వారిలో ఒక్కడినైనా అది నూతన పదానికి మళ్లించి ఉన్నతోన్నత శిఖరాలను ఎక్కించకపోదు. ఇక విశేషం ఏమిటంటే అలాగ ఉన్నతోన్నత శిఖరాల దిగి అధిరోహించడంలో ఆ జిజ్ఞాసుకి ఆ విశిష్ట వ్యక్తి అనుభవాలు, జ్ఞాపకాలు వినోదానికి వినోదము పుట్టిస్తాయి. లోకజ్ఞానానికి లోకజ్ఞానము కలిగిస్తాయి. ఉత్సాహానికి ఉత్సాహము రెట్టిస్తాయి. బుద్ధికి మారాకు వేసి ప్రతిభకు నవనవోన్మేషం అలవరిచి చూపులకు వెలుగు తోపించి నరాలకు బింకం పుట్టించి ఆ జిజ్ఞాసును ఒక్కొక్క మెట్టే ఎక్కించుకుని పోతాయి చేయి పట్టుకొని. కావచ్చు, అయితే అంత విశిష్టత ఉందనే వెంకటశేషయ్య గారు నీ అనుభవాలు జ్ఞాపకాలు ప్రకటించడానికి పొనుకున్నారా అంటే ఏమో, అది వారు చెప్పవలసిన సంగతి. నా నమ్మకం ఏమిటంటే ఇంగ్లీషు చదవటం వల్ల మాత్రమే వెంకటశేషయ్య గారికి జర్నలిజంలో రుచిబుట్టి ఉండలేదు. పత్రికా నిర్వహణ అనుభవమును వారికి నవోదయతోనే ప్రారంభం కాలేదు. అదృష్టం వల్ల ప్రతిభకు సాయం మద్రాసుల వారికి నివాసం తటస్థపడ్డది. ఆ మద్రాసు నవనాగరికతకు ఒక విశిష్ట స్థానం. అక్కడి భౌతిక దృష్టికి భారతదేశంలో ప్రత్యేకత ఉంది. అక్కడి లోకజ్ఞానం బాగా పరిణితమైనది. అక్కడి సాహచర్యం కొత్త దారులు తొక్కించగలది. దీనికి సాయం ఆ మద్రాసులో చిన్న పెద్ద సాధారణాలు అసాధారణాలు ఎన్నో పత్రికలు. అవన్నీ రకరకాలు. భిన్న జాతులు నిర్వహించే పత్రికలు, భిన్న దృక్పథాలు అలవర్చే పత్రికలు, భిన్న లక్ష్యాలు సాధించే పత్రికలు, భిన్న ప్రాప్యాలు ఆశించే పత్రికలు, ఊళ్ళ ఊళ్ళ నుంచి, దేశ దేశాల నుంచి, ఖండఖండాల నుంచి కూడా కురిసిపోయే పత్రికలు ఎన్నో అక్కడ. ఇది చాలదన్నట్టు ఆంధ్రజాతికి జీవన జ్యోతి అయిన ఆంధ్రపత్రికలో వారికి పూచీగల పదవి. అన్నిటికీ శిఖరాయమానంగా కళాదృష్టి. నాటకాలతో, ఫిల్ములతో, సాహిత్య సభలతో, సాహిత్య నిర్మాతలతో సహచర్యము, సహజీవనము, నిర్వహణ ప్రసక్తిని చాలు. వెంకటశేషయ్య గారి దృష్టి కుశాగ్ర సూక్ష్మం కావడానికి, చూపు నిశితం కావడానికి, ప్రతిభ నవనవోన్మిషితం కావడానికి, ఆశయాలు మహోన్నతాలు కావడానికి, ఆరంభాలు నిస్వార్థాలు కావడానికి, ముఖ్యంగా జర్నలిజం చక్కగా అవగాహన అయి ఉండటానికి వేరే సాధన సామగ్రి అక్కర్లేదు. మరి అలాంటి వారు సాధకుల జీవిత రహస్యాలు ఏ కోణాల నుంచి పరిశీలిస్తారో నాకేం తెలుస్తుంది? అంచేత నా అనుభవాలు జ్ఞాపకాలు కావాలనడంలో వారి ఉద్దేశాలు ఏమిటో నేనేమీ చెప్పగలమా? అయితే సాహసించి నేనెందుకు పూనుకోవడానికి మాత్రం బలీయమైనవే మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, కావాలని కోరి వెంకటశేషయ్య గారు రాసేదాకా తోచనిపకపోవడం. రెండు, నేను ఒక సాధకుణ్ణి అని నాకున్న దృఢమైన ఆత్మప్రత్యయం ఉండటం. మూడు, ఆంధ్ర వాంగ్మయానికి సంబంధించిన సరికొత్త శాఖల్లో ఒకటి నా పేరు మీదుగా రూపొంది బలపడే అదృష్టం నాకు పట్టబోతున్నప్పుడు కాదని నేను అది జారి విడుచుకోలేకపోవడం. ఈ సందర్భంలో నాకు తృప్తి మాత్రం ఉంది ఎంతో. ఆంధ్ర భాషలో చెత్త వాంగ్మయం చాలా వస్తుంది ఇప్పుడు. దానివల్ల జాతీయత చాలా దెబ్బతింటోంది. అలాంటిది ముందు ముందుగా రాకుండా దేశీయులు ప్రతిఘటించాలంటే వారి దోషాగ్నికి నా ఈ రచన కూడా ఒక సమిత అవుతుంది. కనుక నాకు ఇది తలకు మించిన పనే అయితే కావచ్చు, కానీ ఈ కారణం వల్ల వారి ఆజ్ఞ కాదనడానికి మాత్రం నేను సాహసించలేకపోయాను. వేదము, శ్రౌతము, స్మార్తము, జ్యోతిష్శాస్త్రము, మంత్రశాస్త్రము, వీటి సమ్యక్ బోధకు సాహిత్య విద్య మాకుల విద్యలివి. యజ్ఞ యాగాది వైదిక కర్మానుష్ఠానం అనూచాన సంపత్తిగా ఉండిన వంశం మాది. అందులోనూ మళ్ళీ మా కుటుంబంలో ప్రతి తరం వారు పురుషులందరూ వైదిక విద్యలన్నీ ఇతి స్త్రీగా నేర్చినవారు, క్షుణ్ణంగా తెలిసినవారు, యజ్ఞాలు యాగాలు చేసినవారును. ఈ లక్షణాలన్నీ పూర్తిగా పట్టినవారు మా నాయనగారు. వారు నాకు స్మార్తం అంతా చెప్పారు. శ్రౌతంలో ఔద్గాత్రము, దర్శన పూర్ణమాసాలు చెప్పారు. సాహిత్యం ఏ కొంచెమో అలవర్చారు. పంచాంగాలు చేయడము, జాతకాలు రాయడము, ముహూర్తాలు స్థిరపరచడము, ప్రశ్న చేయడము నేర్పారు. పరాయితం చెప్పించారు. ఒక్క పాదుకాంత దీక్ష ఇవ్వడానికి మాత్రమే మరికొన్నాళ్ళు పోవాలన్నారు. ఆ మార్గం విడిచిపెట్టకుండా ఉంటే ఆ విద్యల్లో నేను బాగా ముందుకు వెళ్ళి ఉందును, గర్వం అనుకోవద్దిది. మరి నా ప్రస్తుత స్థితి, నా మట్టుకు నాకు ఒక్కొక్క మాట ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే శరీరం జలదరిస్తుంది. ఏమంటే ఆ విద్యలన్నీ నేను విడిచిపెట్టేశాను. ప్రయత్నపూర్వకంగా, కారణం తర్వాత చెప్తాను, నిరసన భావంతో విడిచిపెట్టేశాను. కొత్త దారి తొక్కాను, చాలా ముందుకునే వెళ్ళిపోయాను. అయినా అహమస్మి అంటూ నేను ఇప్పుడు నలుగురితోనూ తల ఎత్తుకుని తిరగగలుగుతున్నాను. మేరలేని ఆత్మానందము అనుభవించగలుగుతున్నాను. ఎంచేత అంటే తెలుగు భాషలో ఒక రచయితను కాగలిగినందుకు. తెలుగు భాషలో, మధురాతి మధురమైన తెలుగు భాషలో నా జాతి వాళ్ళు చిన్నచూపే చూస్తూ ఉండినా మాధుర్యం గుర్తించ శక్తిని అవగాహన చేసుకుని పాశ్చాత్యులు కూడా ముక్తకంఠంతో కీర్తించిన నా మాతృభాషలో కలం బట్టి నాలుగు బంతులు రాసి అదృష్టం పట్టినందుకును. అయితే నాకు శిక్షణ ఒకదానిలోనూ, పరిణితి మరో దానిలోనూ అయింది. మరి ఎలా తటస్థించింది ఇది అంటే అదొక పెద్ద గాథ. కేవలము గాథ మాత్రమే కాదు, సంకుల సమరం. సంకుల సమరం మాత్రం ముందు కాదు, కల్లోలం. సహజంగా నా భావ యంత్రం ఎంత దృఢమైనదైనా అది ఎన్ని మాటలు ఆగిపోయిందో, ఎన్ని మాటలు తిరుగుబాటు చేసిందో, ఎన్ని మరమ్మతులకు పాల్పడిందో, ఎన్ని కొత్త భాగాలు చేర్చి పునర్నిర్మాణం చేయబడ్డదో, తత్ఫలితంగా ఎలాంటి ఒడిదుడుకుల్లోనూ కూడా ఎలా నిలదొక్కుకోగలిగిందో అదొక భయంకర విప్లవం. అచ్చంగా ప్రళయమున్ను కాగా నా అనుభవాలు జ్ఞాపకాలు రాయడం అంటే ఆ గొడవ అంతా విడమర్చి చెప్పడం అన్నమాట. అయితే ఇందుకు పూనుకోవటంలో స్వీయ చరిత్ర రచించుకోవాలన్న ఉద్దేశం లేశమూ లేదు నాకు. ఇది చరిత్ర పద్ధతిని కాదు, కానీ చరిత్రలు రచించే వారికి మాత్రం ఇలాంటి విషయాలు మంచి సాధనా సామగ్రి అవుతాయి. తేదీలు చేర్చుకుని, పార్శ్వాపర్యాలు సరిదిద్దుకుని కొంత సొంత అభిరుచి పూత పెట్టుకోగలిగితే. ఇంతకీ చరిత్ర కానప్పుడు సంతత సాహచర్యంతో బాగా పరిశీలించి ఒకరి అనుభవాలు, ఒకరి జ్ఞాపకాలు మరొకరు రాసినా రాయవచ్చు. కానీ మన ఆంధ్రలో ఇప్పట్లో ఇది అసాధ్యం. ఏమంటే మన వారి ప్రతిభా ప్రాగల్భ్యాలు అర్థం చేసుకోవటమే కానీ మనం అంగీకరించలేము. మనలోనూ సమర్థులు ఉన్నారనుకోండి, మనలోనూ సమర్థులు ఉన్నారని అనుకోవడమే కానీ ఆ మాట పైకి చెప్పలేము. నిరసించగలమే కానీ, కనీసం తూష్ణీభావంగా అనైనా ఉండిపోగలమే కానీ మన వారిని ఆరాధించుకోలేము. ఎందుచేతనంటే నేను అన్న అహంకారమే కానీ నాది అన్న మమకారం పుట్టలేదు మనకింకా. అయినా తాత్కాలిక ఆవేశంలో ఎవరైనా అలాంటి పనికి పూనుకోవటమే తటస్థించినా అది ఎవరికి వారే రాసుకున్నంత నిక్కచ్చుగానూ ఉండవు, సమగ్రంగానూ ఉండవు. దీనికి బలమైనదే ఉంది, ప్రతిబంధకం ఒకటి. అనుభవాలలో కాయకాల కంటే మానసికాలు ఉత్తమాలు, అవి ఎక్కువ కూడాను. మానసికాల కంటే ఆర్థికాలు ఉత్తమోత్తమాలు, అవే ప్రధానమైనవి. కనుక ఒకరికి అవి బోధపరచడం కంటే రాసేయడమే సులువుగా మంచిదిన్ని. అందుచేతనే నా ఈ పూనిక. నా నమ్మకం మాత్రం ఒకటి ఉంది, నా చిన్న కథలు, నా నవలలు, నా నాటకాలు, నా రూపికలు, నా వ్యాఖ్యానాలు ఎవరినైనా ఆకర్షిస్తుంటే నా అనుభవాలు జ్ఞాపకాలు కూడా వారిని ఆకర్షిస్తాయి. ఈ విషయమై అత్యాశ నిరాశ కూడా లేవు నాకు. కాక ఏ రచనైనా జిజ్ఞాసువులు చేతబట్టడమో మానటమో అది కాలం పని. పోతే మన తెలుగు జాతి ఈవేళ కొత్త దృక్పథంతో ముందుకు సాగుతోంది. దానికి గల కారణాలు తెలుసుకోవాలంటే ఆ ప్రగతికి ఆలంబనం అయిన వారి జీవిత రహస్యాలు పరిశీలించగలిగితేనే సాధ్యపడుతుంది. దేశంలో నడుస్తూ ఉండిన వృత్తం చూస్తే చాలదా అంటే చాలదనే చెప్పాలి. ఎంచేతనంటే ఇప్పుడు ఊహలకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడుతుంది, దానివల్ల సత్యం ఒక్కొక్కప్పుడు దూరం దూరం అయిపోతుంది. కాకపోయినా ఉన్న సాధన సామగ్రి అవకాశము వినియోగించుకోకపోవడం అవివేకం అనిపించుకుంటుంది.